ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్, తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము, ఇది గువాం రేడియో స్టేషన్ నుండి వెలువడుచున్న తెలుగు కార్యక్రమము జీవనజ్యోతి, వాయిస్ ఆఫ్ హోప్. ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. నేడు మేము ప్రసారము చేయుచున్న సుమధుర గీతములు, నీతి సారాంశమైన కథలు మరియు ఆధ్యాత్మికమైన సందేశములు మీరు వినబోచున్నారు. ఇప్పుడు నీతి కథను వినకముందు చక్కటి సువార్త గీతము విందము.
యేసు స్వామి నీకు నేను నా సమస్తమేతును, యేసు స్వామి నీకు నేను నా సమస్తమేతును, నీ సన్నిధిలో వసించి, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. యేసు స్వామి నీకు నేను నా సమస్తమేతును, స్వామి నీకు నేను నా సమస్తమేతును. జ్వాలన్ బందితి యేసు నీదేనా సర్వాస్తి, హాసు జ్వాలన్ బందితి, హాసు రాచనానందమా హల్లెలూయా స్తో
స్తోత్రము యేసు స్వామిని కునేను నా సమస్తమేతును స్వామిని కునేను నా సమస్తమేతును యేసు స్వామిని కునేను నా సమస్తమేతును యేసు స్వామిని
సమయమందు శ్రీమతి వినోలియ గారు చెప్పే నీతి కథను విందాము.
పార్వతీపురంలో ఉన్న సూరయ్య కిరాణా వ్యాపారి చాలా మంచివాడు. న్యాయమైన ధరలకే సరుకులు అమ్ముతుంటాడని పేరుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి చిల్లర వర్తకులు సూరయ్య దగ్గర కొని మారు వర్తకం చేస్తుంటారు. అలాంటి వారిలో కాసయ్య ఒకడు. అతడు చాలా రోజుల నుండి సూరయ్య దగ్గర సరుకులు కొంటూ ఉంటాడు. వారి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే ఈ మధ్య కాసయ్యలో డబ్బుపై అత్యాశ కలిగింది. తొందరగా సంపాదించాలన్న కోరికతో నకిలీ నోట్లు తయారు చేసే ముఠాతో పరిచయం పెంచుకున్నాడు. సూరయ్య దగ్గర సరుకులు కొన్నప్పుడు వాటిని మంచి నోట్లతో కలిపి ఇస్తుండేవాడు. మొదట్లో ఈ విషయం సూరయ్య గ్రహించకపోయినా తర్వాత తనకు దొంగ నోట్లు ఎలా వస్తున్నది గ్రహించాడు. అయితే ఈ విషయం కాసయ్య ముఖాన్నే అడగడం వలన ప్రయోజనం ఉండదని భావించాడు. పైగా తను కాదంటే బాకీ ఎగ్గొట్టి ఇంకొకరిని ఇలాగే మోసం చేసే అవకాశం ఉందని ఆలోచించాడు. పోనీ పోలీసులకు చెప్దామంటే ఎంతైనా స్నేహితుడు ఉన్న పరువు కాస్త పోతుందని ఆ ప్రయత్నం విరమించాడు. సూరయ్య పెద్ద కొడుకు సత్యం ఈ మధ్యనే పట్టణంలో పెద్ద చదువులు చదివి కొత్తగా వ్యాపారం పెట్టాలని చూస్తున్నాడు. తండ్రికి సాయంగా దుకాణంలో కూర్చుంటున్నాడు. ఒకసారి భోజన సమయంలో వారిద్దరి మధ్య కాసయ్య విషయం చర్చకు వచ్చింది. అతని మనసు గాయపడకుండా ఎలా బుద్ధి చెప్పాలని కొడుకును సలహా అడిగాడు సూరయ్య. నాన్నగారు, ఆ విషయం నాకు వదిలేయండి, ఈసారి కాసయ్య సరుకులు కొనడానికి వస్తే ఆ బేరం నాకు అప్పగించండి అన్నాడు సత్యం. రెండు రోజులు పోయిన తర్వాత కాసయ్య సరుకుల కోసం వచ్చాడు. అతను చెప్పిన జాబితా రాసుకున్న సత్యం, మీరొక అరగంట అంగడిలో పని చూసుకుని వస్తే అన్ని బ్యాగులో సరిపెడతాను అని చెప్పి కాసయ్యను పంపించాడు. ఆ సరుకులన్నీ సత్యం స్వయంగా తనే బ్యాగులో సర్దాడు. కాసయ్య రాగానే వాటన్నింటినీ అప్పగించాడు. కాసయ్య సరుకులు మూట కట్టుకుని వెళ్లిపోయాక సూరయ్య కొడుకును పిలిచి, నువ్వేదో కాసయ్యకు బుద్ధి చెప్తావు అనుకుంటే నాకంటే బ్రహ్మాండంగా పట్లాలు కట్టి ఘనంగా సాగనంపావు అన్నాడు వెటకారముగా. మీరు పొరబడుతున్నారు, నేను గట్టిగానే బుద్ధి చెప్పాను అన్నాడు సత్యం నవ్వుతూ. ఎప్పుడు బుద్ధి చెప్పావు, నాకంతా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సూరయ్య అయోమయంగా. దానికి సత్యం స్పందిస్తూ, నాన్నగారు, నేను కాసయ్యకు ఇచ్చింది చీటిలో రాసిన సరుకులను కాదు. చీటిలో జీడిపప్పు, కందిపప్పు, పంచదార, యాలకులు, బెల్లం, ఆవాలు, ఖర్జూరం అని ఉన్నాయి కదా, ఇవన్నీ ధర అధికంగా ఉండే సరుకులు. నేను వాటి స్థానంలో వాటిని పోలి ఉన్న తక్కువ ధరకే లభించే సరుకులను పొట్లం కట్టాను. జీడిపప్పుకు మారుగా శనగపుగుళ్ళు, పంచదార బదులు గోధుమ నూక, బెల్లం బదులు తెలగపిండి, ఆవాలకు బదులు రాగులు, ఖర్జూరం బదులు చింతపండు, ఇలా అన్నీ వేరే సరుకులు కట్టాను. అవే లెక్క అప్పచెప్పాను. అతడి ఇంటికి వెళ్లి పొట్లాలు విప్పిన మరుక్షణం విషయం తెలుసుకుని చెమటెక్కుతాడు. కానీ ఆ విషయం అడగాలంటే ధైర్యం చాలదు. అతడు వ్యాపారి కనుక తానిచ్చిన దొంగ నోట్లకు మనం దొంగ సరుకులతో సమాధానం చెప్పామని తప్పక గ్రహిస్తాడు. అతను సరుకుల విషయం అడిగితే మనం చెల్లని నోట్ల విషయం అడుగుతామని భయపడతారు. తేలుకుట్టిన దొంగలా మౌనం వహించి ముందు ముందు మారుతాడు. తగిన విధంగా కాసయ్యకు బుద్ధి చెప్పినందుకు కొడుకుని అభినందించాడు సూరయ్య. ఈ కథలోని నీతి, సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. ప్రతి మనిషికి ఇటువంటి వారు ఎదురవుతూనే ఉంటారు. కానీ తగిన రీతిలో బుద్ధి చెప్పడం అనేది కొందరికే సాధ్యం. తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు. ఇంతవరకు మనము నీతి కథను విన్నాము. దానిలోని ఉన్న సారాంశం గ్రహించారు కదా? ఈ పాఠంలో ఉన్న నీతి మీ జీవితాలకు ఎంతో మేలు చేస్తుందని మేము ఆశించుచున్నాము. ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో. ఇది పూనా అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రం నుండి వెలువడుచున్న తెలుగు కార్యక్రమము. ఈ సమయమందు పాస్టర్ ఎన్ ఎమాన్యుయల్ గారు దేవుని వాక్యమును బోధించెదరు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశేషమైన నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు దైవ సందేశం అందించుచున్నది పాస్టర్ ఎన్ ఇమాన్యుయల్. ప్రిలారా, దేవుని వాక్యము ధ్యానించక మునుపు ప్రార్థింతును. భూమి ఆకాశములను సృజించి ఏకరీతిగా పరిపాలన చేయుచున్న మా దేవా, నీ దివ్యమైన నామమునకు స్తోత్రములు. ఈ సమయమందు నీ వాక్యము వినుటకు మమ్మలను ప్రేరేపించినందుకు వందనాలు. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మా జీవితాలకు శాంతి సమాధానము నీ వాక్యం వలనే కలిగెను కనుక అవి మా మనస్సులో భద్రము చేసుకున్నటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డా, ఇప్పుడు దేవుని వాక్యము విందామా? అయితే ఈ సమయమందు దాసుని మనస్సు ఎలాగా ఉండవలెను అనే దాని గూర్చి మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 20:27. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఎంతటి గొప్ప మాట ఇది చూడండి. ఒక్కసారి మనము గమనించినట్లయితే ఎవరు దాసునిగా ఉండటానికి ఇష్టపడతారు? దాసుడుగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ అందరికంటే అందంగాను, లేదా అందరికంటే బలముగాను, అందరికంటే చురుకుగాను, అందరికంటే ఉన్నతమైన వాడుగా ఉండటానికి కోరుకుంటారు. మీకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదని మీలో కొంతమందికి అసూయగా ఉండవచ్చు. ఈ పాత పాప స్వభావమే సంఘములోనికి మిషనులోనికి పాకినది. నేను చందా పట్టేవాడుగా ఉండాలి, నేను డీకెన్గా ఉండాలి, సంఘ పెద్దగా ఉండాలి, నేను చెప్పిందే వేదము అందరూ పాటించాలి అనే విధముగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు. నేను ఈ పని చేసేవాడుగా ఎందుకు ఉండాలి? నా తలాంతులు ఎవరు గుర్తించడము లేదని నీకు తెలియకుండగానే నీకు బాధ కలుగుతుంది. అలాంటి మనస్తత్వము ఉజ్జీవాన్ని పూర్తిగా నశింపచేస్తుంది. జాగ్రత్త, నీకున్న తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడని తలంచవద్దు. విరిగి నలిగిన మనసు ఆయన ఇష్టపడతాడు. అట్టి మనసును బట్టియే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనలో ఎన్నో తలాంతులు ఉన్నా ఆయనను వాడుకోలేదని మా గురువు గారు ఎన్నడూ కూడా తలంచలేదు. ఆయనను ఎవరు గుర్తించలేదు కూడాను. ఎప్పుడు ఆయనను విమర్శిస్తూనే ఉన్నారు, అనగదొరక్కుతూనే ఉన్నారు. అయినా లోతైన వర్తమానాలు ఇంకా ఎక్కువ మందికి అందించాలనే తపన ఆయనలో ఉండేది. ఆయనకు ఇలాంటి కోరిక కలిగి ఉండటం వలన క్రీస్తులో ఆయన ఫలించాడు. యేసు క్రీస్తు 11 శిష్యుల్నే తయారు చేశాడు. నేను కొద్ది మందినైనా తయారు చేయాలి, ఆ రీతిగా నేను జీవించాలి అని ఆయన తలంచుచుండేవాడు. నిజంగానే ఆయన క్రీస్తుకు అనుచరుడై శిష్యుడిగా ఆయన బ్రతకగలిగి ఉన్నాడు. మనందరము కూడా క్రీస్తు పద్ధతిని అనుసరించి ఆయనకు శిష్యులుగా ఉన్నాము అని అంటే మనము దాసుని స్వరూపమును ధరించాలి, అంటే దాసుని మనస్సు కలిగి ఉండాలి. ఒక దాసుని పాత్ర వహించే విషయమై మన ఉద్దేశమేమిటి? దాసుని పాత్ర విషయమై కొన్నిసార్లు నీకు ఎంతో వ్యతిరేక భావముంటుంది. ఎవరో నిన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరో నీ మీద నీకన్నా పైవారు అవుతున్నారని అనుకుంటావు. అవును గదా? అవును. నీవు దేవుని హస్తాల్లో ఉన్నావని ఒక్కసారి గ్రహించు. నీ హృదయము సరైనదిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన నిన్ను ఏ విధముగా వాడుకోవాలో, ఏ పనికి నిన్ను ఉపయోగించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన హస్తాల్లో నీ ఉన్నావనే విషయం మర్చిపోవద్దు. వ్యతిరేక తలంపులు నిన్ను దేవునికి ఆయన సేవకి, ఆయన పనికి అనర్హుడుగా చేస్తుంది. అలాగున్నప్పుడే సేవ చేయగలవు. నేను దాసుడునా అనే ప్రశ్నార్థకము కలిగిన మనస్సు నీలో వచ్చింది అంటే సేవ చెయ్యలేవు. నేను దాసుడునా అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేనొక మంచి సేవకుడుగా ఉండులాగున నా గురించి ప్రార్థించండి అని నేను ఎప్పుడూ సంఘములో చెబుతూ ఉంటాను. అందరికీ పరిచర్య చేయడము అంత సులువైన పని కాదు. ఎందుకంటే సేవకుడు అనేక ఇబ్బందులు పడాలి. సేవకుని భుజం మీద భారము పెట్టబడి ఉంది. కాబట్టి అనేకులు సేవకులు కాకమునుపు ఎవరికి వారు పరీక్షించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు ఎన్నడూ మర్చిపోలేను. ప్రారంభపు దినాలలో రిట్రీట్కు రవాణా చేయడానికి సైకిలు వాడేవారు లేక రిక్షాబళ్ళు వాడేవారు, గుర్రబండ్ల మీద వచ్చేవారు. ఆ కాలములో తరచుగా ఇటువంటి వాటినే వాడుతూ ఉండేవారు. ఒకరోజున వాలంటరీగా ఒక వైద్య విద్యార్థి ఉండేవాడు. ఆ సమయములో రిక్షాబండి లాగుటకైనను సంతోషంగా ఆయన పనిచేయడానికి ఇష్టపడ్డాడు. నేటి కాలములో అలా చేయడానికి ఎందరూ ఇష్టపడతారు? ఇటీవల ఒక సహోదరుడు, మనం ప్రయాణమై వెళదాము, మనకిక్కడ ఏమీ లేవు, లారీ ఎక్కి వెళ్దామన్నప్పుడు అతడు అభ్యంతరపడ్డాడు. చూడ్డానికి అతడు చాలా మంచివాడే, ఆసక్తి కలిగినవాడు, కాని దీన మనస్సుతో కూడిన పనిచేయలేకపోయాడు. అంటే తగ్గించుకునే మనస్సు అతనికి లేదు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీ దాసుడై ఉండవల్లని యేసు అనెను. దేవుడు మనకు సహాయము చెయ్యాలంటే మనము ఆయనకు సేవ చేసేవారుగా ముందు సిద్ధపడాలి. ముఖ్యమైన పని చేయడానికి ఎందరో ఎగబడతారు, కానీ గుర్తింపు రాని పని చేయడం ఎవరికైనా కష్టముగానే ఉంటాది. ఒకవేళ ఎవరినైనా ఆ పని చేయడానికి అడిగితే ముందుకు రారు, దూరంగా వెళ్ళిపోతారు. ప్రతి వ్యక్తి ఇతరులు గుర్తించే పని చేయడానికే చూస్తున్నారు. మరియు ఇతరులకు అవకాశము కూడా ఇవ్వకుండా అన్ని పనులు వారే చేసే విధముగా ఎదురు చూస్తూ ఉంటారు. స్వార్థతత్వము కలిగిన మనస్సు. ఇది కేవలము వారు గొప్పతనమును ఇతరులు గమనించి పొగడాలని ప్రతి ఒక్కరూ ఎగబడుతూ ఉంటారు. కొందరికి చాలా స్వార్థము ఉంటుంది. ఇతరులకు మంచి పేరు వస్తే వారు ఓర్వలేరు, సహించలేరు. వారు చేసే పనిని పాడు చేయటానికి వారు చూస్తారు. అలాగ వారు పనిని ఆటంకపరిచి వారు చెయ్యలేకపోయారు, పాడు చేశారు, నేనైతే చెయ్యగలను, తనకు ఘనత వహించే విధముగా ప్రయత్నాలు పన్నాగాలు పన్నుతారు. ముఖ్యమైన వాడిగా ఉండాలి అంటే ముందు తనలో తగ్గింపు రావాలి. మోషే బైబిల్ వీరులందరికంటే మిక్కిలి సాత్వికుడని మనము చెప్పవచ్చు. లక్షల కొల మందిని నడిపించిన నాయకుడు. ముఖ్యమైన వాడిగా ఉండుటకు ఇష్టపడలేదు. నేను ఏ పాటి వాడను, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను అన్నాడు. నాయకుడిగా ఉండుటకు వెనకడుగు వేసినాడు. హెబ్రీ 11:24 నుండి మనం చదివితే మోషే గూర్చి అపొస్తలుడైన పౌలు ఎంత చక్కగా రాసి ఉన్నాడో చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. రాజ్యమేలే రాజుగా ఉండుటకు మోషే ఆసక్తిని చూపించలేదు. తాను రాజై ఉంటే ఇశ్రాయేలీయులను కాపాడేవాడు, వారిని బానిసత్వం నుండి విడిపించగలడు. మరి ఇట్టు ఆలోచన లేకుండా పారిపోవుటకు ఇష్టపడ్డాడు. ఫరో ఆ సంగతి విని అతనిని చంపుటకు చూచెను, కాబట్టి ఐగుప్తు నుండి పారిపోయాను. అదే దేవుని ఏర్పాటు. అక్కడి నుండి అతడు పారిపోకపోనట్లయితే ఫరో చేతిలో చిక్కి అతను చనిపోయేవాడు, లేదా ఫరో కుమార్తె అయినా రక్షించి ఉండాలి. అలాగ మోషే ఎవరి భిక్షం మీద జీవించుటకు దేవునికి ఇష్టము లేదు. కనుక అక్కడి నుండి పారిపోయినట్లయితే తన కార్యము కొరకై ఉపయోగించుకొనవచ్చు అని ముందు ఆలోచనతో దేవుడు మోషేను తన నాయకత్వమునకు తరిబీతు ఇచ్చెను. నాయకుడై ఉండువాడు మొదట తరిబీతు పొందాలి. ఎటువంటి తరిబీతు? మామూలు తరిబీతు కాదు, చాలా ప్రయాసపడాలి. 40 సంవత్సరాల గొర్రెల కాపరిగా అరణ్యములో బ్రతకవలసి వచ్చింది. కాబట్టి ప్రిలారా, ముఖ్యమైన వాడిగా ఉండగోరువాడు దాసుడుగా ఉండాలి. అప్పుడే నీవు నాయకుడు కాగలవు. దాసుని మనసు కలిగి ఉండాలి. దాసుడు ఎప్పుడు పనిచేయాలి? ఇతరులకు సేవ చేసే తత్వము అతనులో ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అని అంటారు. ఇది హైందువులు పాటిస్తారు. మనుషులకు సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడమే అని వారి భావన, వారి అర్థము. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని, అన్నీ కూడా అనుగ్రహిస్తాడు అనే భావన బైబిల్లో ఉన్న విషయాన్నే వారు అనుసరిస్తున్నారు అని అంటే నిజంగా మనము ఆలోచించవలసిన విషయమది. దాన్ని మనం పూర్తిగా అర్థము చేసుకుని నడుచుకుని చున్నామా, వారు నడుచుకుని చున్నారా అనే విషయములో నిజంగా చూసినట్లయితే వారు క్రీస్తుని వెంబడిస్తున్నారనే విషయాన్ని మనము గమనించవచ్చు. కాని క్రైస్తులైన మనము సేవ చేసేవారిగా కనిపించుటలేదు. క్రీస్తు అన్నమాట, నేను పరిచర్య చేయించుకొనటకు రాలేదు కాని పరిచర్య చేయుటకు వచ్చెను. అది ఆయనలో ఉన్న దాసుని స్వరూపము ధరించి ఆయన వచ్చాడు మన నిమిత్తమై సేవ చేయుటకు. మనుషులమైన మనము అది పాటిస్తే దానికన్నా ఉత్తమమైనది ఏదీ కూడా ఉండదు. కాబట్టి దాసుని మనస్సు కలిగి ఉన్నప్పుడే ఎంతో గొప్ప సేవ మనము చేయగలుగుతాము. సేవ చేసే యోగ్యత ప్రభువు మనకిచ్చులాగిన మనము అటువంటి మనస్సు కలిగి జీవించదము, జీవించుటకు మనము ప్రయత్నము చేయదము. ప్రభు దీవించునుగాక. ప్రియులారా, ఈ వాక్యము ప్రార్థనతో ముగించదను. అందరూ మౌనంగా తలలు వంచి నాతో పాటు ధ్యానించుడి. సర్వశక్తికి కారణభూతుడవైన యెహోవా, మా జీవము గల తండ్రి, దయాళుడైన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీ వాక్యము వినుటకు మాకు ఆసక్తిని కలిగించినందుకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించుము. నీ వాక్యములో ఉన్న మర్మములు గ్రహించుటకు జ్ఞానము అనుగ్రహించు. వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. నీ కృపలో యెచ్చించుము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
ఇల్ల ఘోర పాపులయుండ కృప కృపచేత ప్రేమించి పిల్లచి ఇలా ఘోర పాపులయుండ కృపచేత ప్రేమించి పిల్లచి రక్షించిను తాన పరచ చిందించి రక్తమున్ సిల్వన్ ఓ యేసు కరుణామయా చిందినావా గాలి తుఫానులోనా నది సముద్రమున చీకుకున్నా పెనుగాలి తుఫానులోనా నది సముద్రమున చీకుకున్నా ఓడవలియున్నాము ఇలలో విడిపించి విలసిల్లుమాలు
ప్రియులారా, మీరిప్పుడు దేవుని వాక్యము వినియున్నారు. మీ మనసులకు తృప్తి కలిగించిందని మేము భావించుచున్నాం. మీకేమైనా సందేహములు ఉంటే మాకు తెలియచేయండి. పాస్టర్ ఇమ్మానుయేల్ గారితో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి. 0885689442. ఫోన్ నెంబర్ మరొకసారి 0885689442. ఇంతవరకు మేము ప్రసారం చేసి ఉన్న కార్యక్రమములు మీరు విన్నందుకు మీకు మా కృతజ్ఞతలు. మా కార్యక్రమములు బాగున్నాయని మేము తలుస్తున్నాము. మీ కొరకు ఇంకా మంచి కార్యక్రమములు ప్రసారం చేయుదము. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయుడి. మీకోసం ప్రార్థన చేయుదము. ఈ కార్యక్రమము ఆన్లైన్ ప్రోగ్రాంలో వస్తుంది కనుక మా వెబ్సైట్ను దర్శించండి. ఇది www.awr.org లో తెలుగు భాషను ఎంపిక చేసుకుని మీకు నచ్చిన సందేశమును వినవచ్చును. ఉత్తర ప్రత్యుత్తరముల కొరకు మమ్మలను సంప్రదించండి. మా చిరునామా అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్, జీపీఓ 17, సాల్స్బరి పార్క్, పూనా, మహారాష్ట్ర, ఇండియా. ఇదే సమయం మందు ఇదే బ్యాండ్ పైన మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.